విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందస్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. చెప్పండి అందరు కూడా నమశివాయై చ నమశివాయ. ఆరు ముఖాలు కలిగిన మహాత్ముడు కుమారస్వామి స్వామి వలలో కొలువై వల్లీ దేవసేన సమేతుడై తన దగ్గరకి కాశీ మహిమ వినడానికి వచ్చిన అగస్త్యుణ్ణి లోపముద్రని కూర్చోబెట్టి వారికి కాశీ మహిమ చెప్పడం మొదలుపెట్టాడు. ఆరు ముఖాలున్నాయి నాకు, మంచి పండితుణ్ణి, స్పష్టంగా చెప్పగలను, బాగా చదువుకున్నాను, ఈశ్వరపుత్రుణ్ణి, అయినా కాశీ మహిమ పూర్తిగా చెప్పే శక్తి నాకు కూడా లేదు. ఈ ప్రపంచంలో శివుడు తప్ప కాశీ మహిమని సంపూర్ణంగా వివరించేవాడు మరొకడు లేడు. ఒకప్పుడు మా నాన్నగారు పరమేశ్వరుడు అమ్మవారు పార్వతీదేవికి చెప్పిన కథలు కొన్ని మీకు చెబుతాను వినండి అని వాళ్ళిద్దరికి చెప్పడం మొదలెట్టాడు. ఆ ఇద్దరి వంకతో మనకి చెప్పడం మొదలెట్టాడు. ఈ చరాచర జగత్తంతా సృష్టి ఆరంభకాలంలో ఎక్కడ చూసిన నీరు తప్ప ఏమీ లేదు, అంత కటిక చీకటి, వెలుతురు లేదు. ఒక్కొక్క చోట కటిక చీకటి ఎంత దారుణంగా ఉంటుందంటే ఎంత గింజుకున్నా ఇలా కళ్ళు చికిలించి చూసినా ఏమీ కనబడదు. అందుకే కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అన్నారు. అలాగా అంత కటిక చీకటిగా ఉందన్నమాట సృష్టి ఆరంభకాలంలో. ఈ భయంకరమైన కటిక చీకటిలో సకల లోకేశ్వరుడైన పరమాత్మ అప్పటికింకా రూపం ధరించలేదు. ఆయన అవ్యక్త పరబ్రహ్మ, అనగా ఆయనకి గుణము లేదు, రూపము లేదు, కర్మ లేదు, అంతటా వ్యాపించిన ఒక మహాచైతన్య శక్తి. అటువంటి తత్వాన్ని చైతన్యము లేక ఆదిశక్తి, శుద్ధ బ్రహ్మము, పరమాత్మ అనే నామాలతో పిలుస్తారు. ఈ పరమాత్ముడికి ఒక ఆలోచన కలిగింది, రూపం ధరించాలి అనే ఆలోచన కలిగింది. వెంటనే ఏం చేశాడు, ఒక తెల్లని స్వచ్ఛమైన ఆకారం ధరించాడు. మొట్టమొదటి ఆకారం ఆ తెల్లని ఆకారం, తెల్లగా 10 చేతులతో 5 తలలతో ఉన్న దివ్యమైన ఆకారం అది. ఆకారానికే శివుడని, శంకరుడని, పరమేశ్వరుడని అనేక నామాలు. ఈ తెల్లని వాడు తను ఒంటరిగా ఉంటే ఏం బాగుంటుంది అనుకుని తన శరీరం నుంచి ప్రకృతిని కూడా బయటకు తీశాడు. ప్రకృతి లేకుండా పరమాత్మ ఉండదు, ఆ ప్రకృతే పార్వతి. ఇప్పుడు ఇద్దరు ఎలా అయితే పక్కపక్కన కూర్చున్నారో అలాగే పరబ్రహ్మ రూపం ధరించి ఆ రూపమును రెండుగా ద్విధా బభూవ, ద్విధ అంటే రెండు రకములుగా బభూవ అయ్యాడు. ఆ రెండు రూపాలే పార్వతి, పరమేశ్వరుడు, అమ్మవారు, అయ్యవారు. ఈ ఇద్దరు ఆవిర్భవించిన కాలంలో అంటే అమ్మవారు అయ్యవారు రూపం ధరించిన కాలంలో ఆ ఇద్దరు పుట్టిన రోజుల్లో అసలు ఎక్కడ లోకాలు లేవు కదా, అప్పటికి ఈ భూమి లేదు, అసలు లోకం అంటూ ఏది లేదు. ఈ భూమి పైన ఉన్న స్వర్గం, కింద ఉన్న పాతాళం, ఈ లోకాలు ఏమీ లేని రోజులు. కేవలం జగత్తంతా ఒక విచిత్రమైన చీకటితో మాత్రమే ఉండేది. అప్పుడు పరమాత్ముడు తాను ఉండడాని కోసమని ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించుకున్నాడు. అదిగో ఆ లోకమే కాశీ. ఈ చీకటిలో వెలుతురిచ్చేటటువంటి దానిని తన దివ్యశక్తితో సంకల్పంతో సృష్టించుకున్నాడు ఆయన. కటిక చీకటిలో కూడా ధగధగధగ వెలిగిపోతున్నది కనుక దానికి కాశీ అని పేరెట్టారు. ప్రారంభంలో చెప్పాను మీకు, కాసురు దీప్తౌ అంటే వెలుతురు అనే దాన్ని ధాతువులో కాసురు అంటారు, ప్రకాశించుట అని అర్థం. అలా ప్రకాశించింది అది. పార్వతీ పరమేశ్వరులు అందులో మకాం పెట్టారు. ఎల్లప్పుడూ కాశీలోనే ఉంటే బాగుంటుందని తర్వాత పార్వతి కోరగా అలకాపురం నిర్మాణం చేసుకున్నాడు. కొంతకాలం పోయిన తర్వాత అలకాపురాన్ని కాస్త కుబేరుడికి ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడు, కైలాస నిర్మాణం చేసుకున్నాడు. ఈ మూడు చోట్ల ఆయన ఉంటాడు, కానీ ఈ మూడింట్లో కైలాసము కంటే ఆయనకి కాశీయే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే సృష్టి ఆరంభకాలంలో ఆయన సంకల్పంతో మనస్సంకల్పంతో పుట్టిన ఊరది. అసలు పరమేశ్వరుడికి భార్య ఏమిటి, భర్త ఏమిటి, పిల్లలు ఏమిటి, ఏమీ లేదు, అంతా ఆయనే ఇన్ని రూపాలతో ఉన్నాడు. అందుకే ఆయన గురువునాం గురువు అని పిలువబడ్డాడు, గురువులకు గురువు ఆయన. అలాంటి వాళ్ళకి ఈ విచిత్రమైనటువంటి బంధాలు ఉండవు. వరుస పెళ్ళిళ్ళు, సన్యాసాలు, యోగాలు, వీటన్నీ ఇవన్నీ మానవులమైన మనకి, పరమాత్మ ఈ బంధాలకు అతీతుడు. ఆ పరమాత్ముడు కాశీలో పూర్తిగా 1000 సంవత్సరములు అమ్మవారితో పాటు విహరించాడు. ఈ కాశీలో మన ఇద్దరమే ఉండడం ఏమిటి, మనతో పాటు సృష్టి చేసుకుంటే బాగుంటుందని బ్రహ్మగారి చేత కాకుండా తన సంకల్పంతో తానే కొంతమందిని సృష్టించాడు. అందుకే వాళ్ళు బ్రహ్మ సృష్టి కాదు, పరమేశ్వర సృష్టి. అందులో ఒకడు ముందు బ్రహ్మ. బ్రహ్మగారు కుడివైపు నుంచి పుట్టాడు. ఎడమవైపు నుంచి నల్లగా ఉన్న ఒక అందగాడు పుట్టాడు. ఆ నీల మేఘఛాయ శరీరుడికి బిందుమాధవుడు, ఆదికేశవుడు, విష్ణువు, నారాయణుడు ఈ పేర్లు పెట్టాడు ఆయన. ఆ తరువాత మళ్ళీ కుడి భుజం నుంచి లక్ష్మిని, ఎడమ భుజం నుంచి సరస్వతిని సృష్టించాడు. ఈ సరస్వతిని ఇటు పుట్టిన బ్రహ్మకి, ఇటు పుట్టిన లక్ష్మిని, ఇటు పుట్టిన విష్ణువుకి ఇచ్చాడు. వీళ్లతో పాటుగా ప్రమదగణాలను సృష్టించాడు. నందికేశుడు మొదలైన మహానుభావులందరినీ సృష్టించుకున్నాడు. దాంతో మొత్తం కాశీనగరం అంతా ఆయన అనుయాయులతోటి, బ్రహ్మ విష్ణువులతోటి నిండిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి కాలభైరవుణ్ణి సృష్టించాడు. కాలభైరవుణ్ణి క్షేత్రపాలకుణ్ణి చేశాడు. ఈ జనం పెరిగిపోయారుగా కాశీలో, ప్రమదగణాలు మొదలైన వాళ్ళు, వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టవలసిన అవసరం ఒకటి వచ్చింది. జనాన్ని అదుపులో పెట్టకపోతే ఏమవుతుంది, ఇటు నుంచి ఒకడు వచ్చి అక్షతలకు వస్తే ఇద్దరు కలిసి ఢీ కొట్టుకుంటారు, ఎప్పటికీ క్యూ సిస్టమ్ కదలదు. అందుకని ఆర్డర్ ఉంటే ఏ కార్యక్రమైనా చకచక అయిపోతుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం అన్ని విషయాలు పక్కన పెడితే అమెరికాలో అటు సూర్యుడు ఇటు పడుతున్న మనిషి కదిలేదాకా వెనకతలు రారండి. మళ్ళీ వాళ్లే విమానం దిగి ఇండియాలో అడుగు పెట్టగానే పక్కన తోపు తోసుకుని గడిపోతారు. మరి ఏమంటుంది తెలియదు, కానీ మన వాళ్ళే అక్కడ ఉన్నంతసేపు ఎంత క్రమశిక్షణ అనమాట, ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. కొన్ని మంచి ఎక్కడుంటే అక్కడ పొగడాలి. ప్రతి దేశంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. భారతదేశంలో అపూర్వమైన భక్తి ఉంటుంది. ఎంత వరదల్లో బురదతో ఉన్నప్పటికీ నీటిలో స్నానం చేయి అంటే చేస్తారు మీరు, అక్కడ వాళ్ళు అయితే అసహ్యించుకుంటారు. అదే మన వాళ్ళు అది గంగ సాక్షాత్ అమ్మ అనే నమ్మకంతో స్నానం చేస్తారు. ఇంతెందుకు, నేను 2006లో వెళ్ళినప్పుడు చాలామంది మీరు అమెరికాలో ఉండిపోండి, మీలాంటి పండితులు మాకు అవసరం అన్నారు. గ్యారంటీగా నేను అక్కడ ఉంటే నాకు ఒక మహేశ్వరి ఇచ్చేసేవారు ఇళ్ళు ఇస్తారు, అది వాళ్ళకి అంత కష్టమే కదా, వాళ్ళు తలుచుకుంటే కదా. అది ఆ రోజుల్లో 2006లో అయితే ఈ వేసాలు, ఈ గ్రీన్ కార్డులు కూడా లెక్క కాదు. నేను నా ప్రాణం పోయేదాకా భారతదేశంలో ఉండాలి, నా శరీరం గంగా తీరంలో కాశీలో విడిచిపెట్టాలి, ఇది నా కోరిక అని చెప్పాను. చిత్రం ఏంటో తెలుసా, నన్ను అక్కడ ఉండిపోమని చెప్పిన ఒక ఆయన సత్యనారాయణ గారని, ఆయన కూడా ఇంటికి వచ్చేసాడు నా మీద అభిమానం. చాలు పెద్దాపురంలో గొప్ప డాక్టర్ గారు ఉన్నారు, బచ్చు కోటేశ్వరరావు గారు, చాలా గొప్ప దాత. ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలియకుండా దానం చేస్తాడు, రెండో గంటడికి తెలియదు, భార్యకు కూడా చెప్పడే, అంత గొప్ప దాత. ఆయన 2002 సంవత్సరంలో పెద్దాపురంలో 2003లో నా చేత ఒక అవధానం చేయించారు, మళ్ళీ ఇంకో అవధానం చేయించారు. చాలా గొప్ప వ్యక్తి, ఇప్పటికీ చికాగోలో ఉన్నాడు ఆయన. ఆయన భార్య మాత్రం బైబర్త్ అమెరికన్ లేడీ, ఆవిడ వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఆయన తమ్ముడు, నేను చెప్పాను కోటేశ్వరరావు గారి తమ్ముడు సత్యనారాయణ గారు అని ఉంటాడు. వీళ్ళందరికీ గురువుగారు కాశీఖండలో చెప్పారు, భారతదేశం చాలా గొప్పదని అని అక్కడ నిజానికి వాళ్ళు సిటిజన్స్ అండి, ఎందుకు చెప్పచ్చు కదా. ఏనాడో వెళ్ళిపోయారు కదా వీళ్ళంతా, 50s 60s మధ్యలో వెళ్ళిన వాళ్ళంతా ఆ రోజుల్లోనే అక్కడ పౌరసత్వం వచ్చేసింది. అవి రద్దు చేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఒక్క కోటేశ్వరరావు గారు అక్కడ ఉన్నారు, వాళ్ళు అన్నారు అనమాట, ఎంత ప్రేమ అండి మీకు కాశీ అంటే, ఈ ఐశ్వర్యాలు వద్దనుకుని అక్కడికి వెళ్ళారంటే, ఈ ఐశ్వర్యం బోడైశ్వర్యం నాకెందుకు, ఈ లౌకికమైన ఐశ్వర్యం వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది, వీటి మీద వ్యామోహం దేవుడి దేవుళ్ళు మాకు ఎప్పుడూ లేదు, అందుకే నాకు బంగారమైన ఒకటే మట్టి అయిన ఒకటే, ఈ చేత్తో పుచ్చుకుని ఆ చేత్తో దానం చేయటమే నాకు లక్షణం, నాకు ఎవరన్నా ఏదైనా ఇస్తే మీరు చూశారు మీ కళ్ళ ముందు నాకు ఒక బంగారం ఇస్తే తెలిసి కొంత ఎందుకు చేస్తానో తెలుసా, నిజానికి చెప్పకుండా దానం చేయాలని శాస్త్రం, కానీ నేను ఒక గ్రాము బంగారం కశ్యప్ గారికి ఇచ్చానని తెలిస్తే నన్ను ఆదర్శంగా తీసుకుని ఇంకోళ్ళు ఎవరో ఇలాంటి వాళ్ళకి దానం చేస్తారు, అందుకని ఒక్కొక్కసారి అనౌన్స్ చేస్తాను. అంతేకాని 10 మందికి నేను ఫలానా వాడు అబ్బాయిని ఫలానా వాడు మనవాడిని 100 సార్లు చెప్పించుకుని దానం చేయటం అనేది అసలు ఈ సృష్టికి విరుద్ధం. అసలే అందులో ఇంకా నాకు ఎవరి మీద అభిమానం ఉంటుందో అటువంటి వాడు దానం చేస్తే వాడి పేరు అసలు చెప్పను. ఇప్పటి వరకు విజయలక్ష్మి గారు ఏం దానం చేశారో ఎవరికీ తెలియదు, ఆవిడ చేతికి ఎముక ఉండదు, కానీ ఆ అమౌంట్ ఎందుకు అనౌన్స్ చేయమంటే, ఎవరికి కైవల్యం ఇవ్వాలనుకుంటామో వాళ్ళ పేరు మేము చెప్పం, మనస్సులో చెబుతాం. ఆ మనస్సులో చెప్పడం వల్ల తెలియక కొంతమంది ఏమనుకుంటారు, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటారు. పట్టించుకుంటే మీకు లౌకికం వస్తుంది, మీకు లౌకికమే కావాలనుకుంటే నా దగ్గరికి రావక్కర్లా. మీరు తలుచుకుంటే మీరు మహాపండితులు, డబ్బు ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు, మీకు లౌకికం ఇచ్చే శక్తి నాకు లేదు. మంత్రపూర్వకంగా ఏదైనా ఉద్యోగం కావాలంటే ఇప్పించే శక్తి ఉండొచ్చు, కానీ ఇంకా మీకు కావలసింది ఏమిటి, శాంతి, కైవల్యం. కైవల్యం కావాలనుకుంటే నా మనస్సులో ఉండాలి, కానీ బయటకు నా నోట్లో ఎందుకండి పేరు. అవన్నీ సామాన్యమైన విశేషాలు. అందుకని నేను కొంతమంది పేరు చీటికి పడి చెప్పను, చెప్పకుండా ఉన్నాను అంటే వాడి మీద అపూర్వమైన ప్రేమ ఉందని అర్థం అన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను ఒక క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్యక్తుల్ని క్రమశిక్షణలో పెట్టాలి అంటే వీళ్ళకి వేళకింత ఆహారం కల్పించాలి, పోషించేవాడు కావాలి అనుకుని శ్రీ మహావిష్ణువుని ఎడమ వైపు నుంచి పుట్టించాడని చెప్పుకున్నాను కదా, ఆయన్ని పిలిచాడు, ఈరోజు నుంచి నువ్వు కాశీకి పోషకుడివి, పరిపాలకుడివి, కాశీ పోషణ భారం నీది అన్నాడు. అప్పుడు ఆయన తెల్లబోయి, అమ్మ బాబోయ్, నీ నుంచి పుట్టిన ఈ మహానుభావుల్ని ప్రమదగణాలను అదుపులో పెట్టడం అంటే మాటలా, పరిపాలనలో అన్నిటికంటే కష్టం పోషణ అండోయ్, అన్నం పెట్టడం చాలా కష్టం, వేళకి అన్నం పెట్టడం అంటే చాలా కష్టం అనమాట. 8 గంటలకు టిఫిన్ తేవాలి, మధ్యాహ్నం భోజనం రావాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, కాఫీ తేవాలి, మళ్ళీ వచ్చే టిఫిన్లో ఏ దరిద్రపట్టి కొనొస్తుందో తెలియదు, దాంతో వీడి కడుపు వండుతుందేమో తెలియదు, ఇవన్నీ గందరగోళాలు ఉంటాయి. కాబట్టి పోషణ చాలా కష్టం, పాలన కూడా కష్టం అనుకోండి, ఎందుకంటే హాలు చూడాలి, అది పాలనలో ఒక భాగమే కదా మరి. ఏదైనా కష్టమే, ప్రతీది కష్టమే, కష్టం లేకుండా ఈ ప్రపంచంలో ఏది ఉండదు. కాబట్టి ఈ కష్టాలన్నింటినీ దిగమింగాలంటే నాకెక్కడుంది శక్తి అన్నాడు ఆయన. అప్పుడు అయితే ఓ పని చెయ్యి, నమశివాయ అనే పంచాక్షరీ మంత్రమును నువ్వు జపం చేసుకో. ఎలాగూ కాశీలో పుట్టావు కదా నువ్వు, కాశీలోనే నా నామ జపం చేసుకో, మంత్ర జపం చేసుకో, నీకు సృష్టిని పోషించే శక్తి వస్తుంది అన్నాడు ఆయన. వెంటనే ఇప్పుడు ఇవాళ మనం గంగానదీ తీరం అంటున్నాం, కానీ ఆ రోజుల్లో గంగ లేదు, ఎందుకని సృష్టి ఆరంభంలో ఇంకా ఏ నదులు పుట్టలేదు, నదులు పుట్టని క్రితం ఇదంతా, ఇంకా భూమి ఇంత బాగా తయారవ్వలేదు, కాశీ పట్టణం తప్ప ఇంత భూమి కూడా తయారు కానటువంటి రోజులది. అందువల్ల ఈయన ఇప్పుడు గంగానది ఉన్న ప్రాంతం కేవలం మట్టిగడ్డ, ఆ మట్టిగడ్డ దగ్గర కూర్చున్నాడు. తపస్సు చెయ్యాలంటే నీళ్లు కావాలి, స్నానం చెయ్యాలి, స్నానం చేశాక ఆచమనం చెయ్యాలి, ఆచమనం చేశాక జపం చెయ్యాలి. ఇప్పుడు అక్కడ నీళ్లు లేవు, కూర్చోడానికి సరైన ఆసనం లేదు, సంకల్పం చెప్పుకోవడానికి, స్నానం చేయడానికి, తాగడానికి ఎలాగా. వెంటనే ఆయన ఏం చేశాడు, జయ పరమేశ్వర అని చక్రం పుచ్చుకుని ఒక నేలని, అక్కడ ఉన్నటువంటి నేలని గిర్రున చక్రంతో తిప్పుతూ మరీ తవ్వాడు. చక్రాన్ని ఇలా గిరగిరా తిప్పుతూ ఏదో ప్రొక్లయంతో తవ్వినట్టుగా నేల తవ్వాడు. చక్రంతో తవ్వటం వల్ల ఆ గుంటని చక్రతీర్థము అన్నారు. ఆ చక్రతీర్థం తవ్విన తర్వాత పరమేశ్వరుడిని తలుచుకోగానే ఈయన శరీరం నుంచి చెమట పుట్టింది, ఘర్మజలం, శ్రమజలం. మన శరీరం నుంచి పుట్టిన చెమట ఎలా ఉంటుందో మీకు చెప్పాలా, మీరు ఇందులో 2 గంటలు కూర్చున్నాక బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కడు ఇలా చెయ్యత్తగానే తెలుస్తుంది మనకి, ఆ తర్వాత 3 రోజులు నిద్ర పట్టట్లేదు. అంటే మన చెమట అంత దరిద్రంగా ఉంటుంది దుర్వాసనతో, కానీ
పరమాత్ముని యొక్క శరీరము నుంచి పుట్టిన శరమజలం మంచి మధురముగా ఉంది, సువాసనతో ఉంది. ఇంకా పరిమళం, ఆ సువాసన ఇటువంటిదని ఎవరూ చెప్పలేరు. అంత సువాసనతో కూడిన చెమట జలాన్ని ఆ గుంటలో పోసాడు చక్ర తీర్థంలో. ఇప్పుడు ఆ చక్ర తీర్థం దగ్గర కూర్చుని ఆ నీళ్లలో స్నానం చేసి అదే ఆచమనం చేసి నమశివాయ అనే పంచాక్షరి మంత్రం పూర్ణం వర్ష సహస్రంతు 1000 ఏండులు అని తెలుగులో మహానుభావుడు శ్రీనాథుడు కాశీఖండంలో అనువాదం చేస్తూ చెప్పాడు. 1000 సంవత్సరములు కళ్ళు మూసుకున్నవాడు మూసుకున్నట్టే మూసుకుని నమశివాయ 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 అని జపం చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, అహో ఏమి తపస్సిది, ఈ భూలోకంలో ఇంత కఠోర తపస్సు చేసిన వాళ్ళు ఇంత పూర్వం లేరు, మరొకడు పుట్టరు, నీ తపస్సు చాలా గొప్పది, మెచ్చుకున్నాను అని ఆనందంతో తలెలా ఊపాడు. అలా ఊపగానే ఆయన కుడి చెవికి ఉన్న దుద్దు ఊడెక్కడ పడిపోయింది. ఆ కుడి చెవికి ఉన్న దుద్దుని సంస్కృతంలో కర్ణిక అంటారు. ఈ కర్ణిక మణులు తాపడం చేయబడిన కర్ణిక. ఈ మణికర్ణిక అక్కడ పడటం వల్ల ఆ ఘట్టాన్ని మణికర్ణిక ఘట్టము అన్నారు. ఇది మణికర్ణిక ఘట్టం ఏర్పడిన తీరన్నమాట. తర్వాత గంగ అక్కడికి ప్రవహించింది కాబట్టి గంగా తీరంలో ఇప్పటికీ కూడా మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? దాదాపు అందరూ చేసే ఉంటారు. ఆ మణికర్ణిక ఘట్టం ఒకప్పుడు ఒడ్డునే ఉంది చూడండి. మణికర్ణిక ఘట్టం యొక్క తీరంలో విష్ణువు తవ్విన చక్రతీర్థం ఉంటుంది. అక్కడ సంస్కృత శ్లోకాలు, కాశీఖండల శ్లోకాలు కూడా శిలాశాసనములుగా వేశారు. అది విష్ణువు తవ్విన తీర్థం, చక్రతీర్థం. ఆపై శివుడి యొక్క కుడి మణికర్ణిక అక్కడ పడింది, అది మణికర్ణిక ఘట్టం. ఇక్కడ ఎన్ని ఘట్టాలున్నా ఒక్కసారైనా ఈ మణికర్ణికలో పవిత్ర స్నానం ఆచరించాలి. అక్కడ నీళ్లు పితృదేవతలకు తర్పణమిస్తే పితృదేవతలు శాశ్వతమైన స్వర్గానికి పోతారు, ఉత్తమ గతులు కలుగుతాయి. ఆపై పరమేశ్వరుడు, ఇక ఈరోజు నుంచి నువ్వు నాకంటే గొప్పవాడివి, పొరపాటున మనిద్దరం యుద్ధం చేస్తే నన్ను జయించే శక్తి నీకు ఇస్తున్నాను. ఎప్పుడైనా యుద్ధం అంటూ వస్తే నన్ను నువ్వు జయిస్తావు. ఈ ప్రపంచంలో నీకున్న గుళ్ళు నాకు కూడా ఉండవు. నాకెంత బూడిద, అరటిపండు, కొబ్బరికాయ, నీళ్లు పోస్తారు, నీకు మాత్రం అలంకారాలు, నగలు, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, దద్దోజనం, లడ్డూలు ఇవన్నీ నైవేద్యం పెడతారు. భోగాలు నీకు, త్యాగాలు నాకు అని వరమిచ్చాడు. అందుకే శివాలయంలో అంతా త్యాగం, విభూతి ఇస్తారు, మహాయతో అరటిపండు, కొబ్బరికాయ ఇవే ఎక్కువ ఇస్తారు. కానీ విష్ణువాలయానికి వెళ్తే చూసారు ఎక్కడికైనా ఆ మట్టుక్కి మంచి తీయని లడ్డూలు, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, పులిహార, ఓయ్ బాబు ఎన్ని భోగాలు. తిరుపతి వెళ్ళామంటే ఇక దిగొచ్చేదాకా అక్కడున్న ఉద్యోగులకి పండగే పండగ, భక్తులకి కొంచెం పండగే పండగ. ఏదైతేనే మొత్తం మీద అద్భుతం కదా అది, మరి అంత వైభవం కలుగుతుంది అని ఆశీర్వదించాడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు, ఒక సుముహూర్త కాలంలో ఒక మంచి సింహాసనం, హేమసింహాసనం, బంగారు సింహాసనం తయారు చేయించి ఆ సింహాసనం మీద ఈ విష్ణువుని కూర్చోబెట్టి లక్ష్మీదేవిని కూర్చోబెట్టాడు. విఘ్నేశ్వరుణ్ణి వీణ వాయించమన్నాడు. కుమారస్వామి వారిని కూర్చుని తంబురా వాయించమన్నాడు. నందీశ్వరుడు, బృందీశ్వరుడు తప్పెట్లు, డోలులు వాయించారు. బ్రహ్మదేవుడినేమో చామరం పట్టమన్నాడు. స్వయంగా పార్వతీ సమేతంగా కిరీటం పుట్టుకొచ్చి నెత్తి మీద కిరీటం పెట్టాడు. కిరీటం పెట్టి గంగాజలంతో అభిషేకించాడు. ఈరోజు నుంచి నువ్వే సమస్త లోకాలకి ప్రభువి, పోషకుడివి. ఈరోజు నుంచి నీకు గోవిందుడు అని పేరు పెడుతున్నాను. గాం విందతీతి గోవింద. ఇంద్రియములకు ఆనందం కలగజేస్తావు, ప్రాణులందరికీ తృప్తి కలగజేస్తావు. గో అంటే ఇంద్రియములు. ఇంద్రియములకు తృప్తి కలగజేయడం కష్టం అండి. ముక్కుంది, ఎంత సువాసన పిలిచినా సువాసనే పిలిచాలనుకుంటుంది, కానీ బాత్రూమ్ కంపు పిలిచాలని ఎలా అనుకుంటాం? ఎందుకంటే మనం మనుషులం కానీ ఇంకో జంతువులం కాదు కదా. కాబట్టి ముక్కుకి సువాసన ఇష్టం, చెవులకి మంచి కంఠం ఇష్టం, అలాగే కంఠానికి నాలుకకి రుచి అంటే ఇష్టం. మంచి అద్భుతమైన ఇడ్లీలు, చక్కెర పొంగళ్ళు, నిన్న మీకు అన్నదానంలో చేసినటువంటి పాయసం ఇలాంటివి తినాలనిపిస్తుంది. ఇక చర్మం ఏసీ పెట్టిస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. అలాగే ఏడుస్తూనే వింటుంది వేరే విషయం, కానీ అదే సల్లగారు తగిలితే అమ్మాయి అనిపిస్తుంది. చర్మ సుఖం కోరుకుంటుంది అన్నమాట. ఇక కళ్ళు, వీడు ఎలా ఉన్నా పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చే మనిషి అయినా సరే అబ్బాయి అందంగా లేడండి అంటుంది అమ్మాయి. అమ్మాయి అంత అందంగా లేదు, వీడు ఎలా ఉన్నాడు వీడు చూసుకోవచ్చు కదా. వీడు చూస్తే యమధర్మరాజు గారు వాహనంలో ఉంటాడు. అమ్మాయి కొంచెం ఛాయ్ తక్కువండి అంటాడు, వీడు ఛాయ్ చూసుకోడు. అంటే ఈ కంటి లక్షణం ఏంటంటే తాను ఎలా ఉన్నా ఇతరులు మాత్రం కాస్త అందంగా ఉండాలనుకుంటారు. ఇలా ఇంద్రియములకి ఎంతకాలమునకు ఎన్ని పనులు చేసినా తృప్తి ఉండదు. ఇంద్రియములకు తృప్తి ఇవ్వడం చాలా కష్టం. ఆ తృప్తి ఒక్క పరమాత్ముడు మాత్రమే మన హృదయంలో ప్రవేశిస్తే కలుగుతుంది. కనుక ఆయనకి గోవింద, ఇంద్రియములకు తృప్తి కలిగించేవాడని పేరు, అలా పేరు పెట్టాడు. ఇక అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు ఈ కాశీకి పోషకుడయ్యాడు. బిందుమాధవుడు అనే పేరుతో గంగా తీరంలో ఉన్నాడు. ఆయనను కూడా మీరు దర్శనం చేసుకున్నారని అనుకుంటాను. చాలామంది ఇక్కడ ఉన్నవాడు చూసే ఉంటారు, చూడని వాడు చూడండి. కాలభైరవుడు క్షేత్రపాలకుడు, మాధవుడేమో పోషకుడు, ఇంకా విశ్వనాథుడే సమస్త లోక భర్త. విశ్వమునకే ఆయన నాథుడు, భర్త అని పిలువబడ్డాడు. గణపతి విఘ్న నివారకుడు. కుమారస్వామి ఇక్కడ అన్నపూర్ణాలయానికి ఎదురుగుండా ఉంటుంది ఒక చిన్న గుడి. చూడండి, మీరు అన్నపూర్ణాలయానికి ఎదురుగుండా లోపలికంటే భద్రకాళి మొదలైన ఉంటే అక్కడ శివపరివారం ఉంటుంది. ఆ శివపరివారంలో పార్వతీదేవుళ్ళో కూర్చుని ఉంటాడు బుజ్జిగా గణపతి. ఆ ఎదురుగుండా కుమారస్వామి ఉంటాడు. ఆ పరివారంలో ఆ కుమారస్వామి ఉన్నాడే, ఆయన సామాన్యుడు కాదు. ఆయనకి లోపాముద్ర, అగస్తిని భార్య, రోజు ఇలా సన్నజాజులు మల్లె పువ్వులు దండ కిందకు వచ్చి మెళ్ళలో వేసేది. కాశీఖండంలో అగస్త్యుడు అంటాడు వ్యాసుడితోటి, కాళీనందన కంఠే కాలుర శరములకు విరులు కల్పించునుకో, లీలావనాంతరములను మాలోపాముద్ర ఇడిన మల్లీ వల్లు. కాళీనందనుడు కుమారస్వామి, కంఠేకాలుడు, కాలము అంటే విషం, కంఠమునందు విషం కలిగిన వాడిని కంఠేకాలుడు, కంఠకాలుడు అంటాం. ఒక పక్కన కుమారుడికి, మరో పక్కన ఈశ్వరుడికి రోజు మా లోపముద్ర మల్లె పువ్వులు కోసి దండలు గుచ్చి మెళ్ళలో వేసేది. మేము కాశీ వదిలొచ్చేసాం, ఇప్పుడు ఇంకా మల్లె తోటలు అక్కడ ఉన్నాయా, ఆ మల్లె తోటల్లో తీగలకి మల్లెలు పూస్తున్నాయా, ఆ మల్లెలను అక్కడ వాళ్ళు దండలుగా గుచ్చుతున్నారా, గుచ్చి పట్టుకెళ్ళి పరమేశ్వరుడికి కుమారుడికి సమర్పిస్తున్నారా అని అడిగాడు ఆయన. ఎన్నాళ్ళైనా అది మర్చిపోలేకపోతున్నాడు ఆయన. అంటే వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా మల్లె పువ్వులతో పూజ చేసేవారన్నమాట. ఆ కుమారస్వామి ఇక్కడ మనందరికీ కూడా విద్యాప్రదాత కుమారుడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కాశీ మహిమ చెబుతాడు. అందుకే ఇక్కడికి ఎవరన్నా వచ్చి కాశీఖండం చెబితే వాడిని కుమారస్వామితో పోలుస్తారు. ఆయన కనుక ఈ బుర్రలో దూరితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇంకా సరిగ్గా విశ్వనాథుడికి ఎదురుగుండా ఉన్న ఆలయంలో దండపాణి అని ఉంటాడు. విశ్వనాథ ఆలయం లోపలికి వెడుతున్నారు కదా, ఆ లోపల ఆయనకు ఎదురుగుండా ఒక లింగం ఉన్నది. ఆ లింగం వీరేశ్వర లింగం. అక్కడే కదా అగ్నిహోత్రుడు పుట్టాడు, పుట్టడానికి ముందు శివుడు దర్శనమిచ్చాడని చెప్పుకున్నాం. ఆ వీరేశ్వర లింగం కింద చిన్న విగ్రహం రూపంలో దండపాణి అని ఒకడు ఉంటాడు. ఈ దండపాణి ఏం చేస్తాడనమాట, ఆయన్ని ముట్టుకుంటే సరే సరే ఆయనకెందుకో ఇక్కడికి వచ్చిన వాళ్ళని సాధ్యమైన తొందరగా ఇక్కడ నుంచి గెంటేద్దామని ఉంటుందిట. గెంటాలంటే వాడిలో లేనిపోని కోరికలు రేకెత్తిస్తాడు, వాడికి పిచ్చి కలిగిస్తాడు. అందుకే ఎంతో శాంతంగా ఉండేవాడు కూడా ఇక్కడికి వచ్చేసరికి వాడికి ఒళ్ళు వండిపోతుంది. హఠాత్తుగా తెక్కొచ్చేస్తుంది చూసారా ఒక్కడికి, నిన్నటిదాకా ఎంతో భక్తితో ఉంటాడు, ఇవాళ వాడికి కోపం ఎందుకు వస్తుందంటే వీడిని నాశనం చెయ్యాలి, కాశీ నుంచి గెంటాలి అని దండపాణి అనుకుంటాడట. అలా ఎవరికైనా దండపాణి అనుగ్రహం లేకపోతే వాడు ముందు ముఖ్యంగా గురువుల మీదే దండయాత్ర చేస్తాడు. దండపాణి చేసే పని ఏంటంటే గురువు గారి మీదే కోపం వచ్చేలా చేస్తాడు. ఇక ఇక్కడ నుంచి వీడి పతనం మొదలవుతుందన్నమాట. వాడిని ఈ సృష్టిలో ఏ దేవత రక్షించకుండా చేసేస్తారట. ఇలాంటి పతనం పొంది ఎంతోమంది వెళ్ళిపోయారు జీవితంలో, చాలామంది వెళ్ళిపోయారు. అందువల్ల మీరేం చేస్తారంటే ఎవరైనా దండపాణి దగ్గరికి ఒక్కసారైనా వెళ్ళండి, ఎదురుగుండనే గుళ్ళో పోలీసులు అడ్డంగా బ్యారికేడ్లు కట్టారు కానీ దూరు వెళ్ళిపోవచ్చు అందులోంచి. వెళ్ళి అందులో వచ్చి ఆ దండపాణికి నమస్కారం చేయండి. బాబు దండపాణి నీకు నమస్కారం, నీవు మమ్మల్ని కాశీ నుంచి బయటికి పంపించకు, మాకు లేనిపోని గురుద్రోహం, దైవద్రోహం, లేకపోతే మిత్రద్రోహం, భక్తద్రోహం ఇలాంటి ఆలోచనలు రానివ్వకు, కాశీలో ఉండనియి, అనుగ్రహించమని మనసావాచ కర్మణ కోరుకోండి. కోరుకోకపోతే మాత్రం ఆయన అనుజ్ఞ లేకపోతే ఇక్కడ ఉండలేము. మీకు నేను చెప్పిన మాట కాదు, ఇందులో మీరు చూడండి, అగస్త్యుణ్ణి బయటికి గెంటేసింది ఈ దండపాణి, అగస్త్యుణ్ణి కాశీ నుంచి పంపింది దండపాణి అంటే ఆయనకి ఎంత పెత్తనం ఉందో చూడండి అని రాస్తారు అందులో. కాబట్టి మనం అనుక్షణం దండపాణికి కూడా నమస్కారం చేయాలి. ఇక్కడ రాగానే గుహుడికి, దండపాణికి, కాశీకి, కాలభైరవుడికి, విశ్వనాథుడికి, డుంటి విఘ్నేశ్వరుడికి, వీళ్ళందరికీ అందుకే నమస్కారం చేసుకోవాలి. నిజంగా మహాత్ములు కొంతమంది, కానీ ఎందుకో తెక్కొచ్చి పిచ్చి పనులు చేస్తారు. చేయడానికి గల కారణం దండపాణి యొక్క కటాక్షం లేక ఆయన దండంతో కొట్టడంతో వీడికి కాస్త బుర్ర తిరిగిపోతుంది. అందుకని ఆయనకి నమస్కరించాలి. ఇవన్నీ చేస్తే ఇక్కడ మనం ఉండగలుగుతాం. ఈ విధంగా కాశీ అంతకంతకీ పెరిగిపోయింది. అపూర్వమైన రీతిలో కాశీ పెరిగాక భూమి తయారయ్యింది. ఈ భూమితో పాటు మిగతా భూతములన్నీ కలిసి మానవుల్ని సృష్టించడం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి రకరకాల సృష్టులు మొదలయ్యాయి. ఇది కాశీ యొక్క ఆవిర్భావ ఘట్టం. ఈ కాశీకి అనేక నామాలు ఉన్నాయి. ప్రళయకాలంలో కూడా వెలిగిపోతుంది కనుక కాశీ అన్నారు. ఈ పక్కన అంటే ఇప్పుడు నా కుడివైపునేమో అసి అనే నది ఉన్నది, ఇటువైపు వరణ అనే నది ఉన్నది. ఈ రెండు నదులు గంగలో ఇక్కడే కలుస్తాయి కనుక ఈ రెండు నదుల యొక్క కలయిక మధ్యలో ఉండడం వల్ల దీన్ని వరణ అసి, వరణాసి, వారణాసి, వారాణసి అంటాం. వరుణ కాదు, ఎన్నిసార్లు చెప్పినా వెండల వరుణ అనకండి, అస్సి అని నొక్కకండి, అసి అది అసీనది. ఈకారాంత స్త్రీలింగం, ఇకారాంత పుల్లింగం కూడా ఉంది. ఇక వరణ ఆకారాంత స్త్రీలింగం, వరుణ కాదు. ఇలాంటి పదాలు తెలియకుండా చాలా వాడుతున్నాం కాబట్టి వరణ అనది అనాలి. అలాగే తరణోపాయం, తరుణోపాయం అంటే తరుణోపాయం ఏంటి మొహం, తరణము అంటే తరింప చేయనది, కష్టం నుంచి గట్టెక్కించేది, అందుకని తరణ ఉపాయం, తరణోపాయం. ఇది తెలియక చాలామంది తరుణోపాయం చూపించండి అంటారు. తరుణోపాయం అంటే కుర్రాడికి ఉపాయం అని అర్థం. తరుణుడు అంటే యువకుడు. యువకుడి యొక్క ఉపాయం మనకెందుకు, తరించే కష్టాల నుంచి బయటపడే ఉపాయం కావాలి. అందువల్ల ఇది వారణాసి. ఏనాడు పరమేశ్వరుడు ఈ క్షేత్రం విడిచిపెట్టకుండా ఇక్కడ ఉంటాడు. అందుకే ఆయనకి అవిముక్తేశ్వరుడు అని పేరు. ఆయన కూడా విశ్వనాథ ఆలయంలో ఉంటాడు. అవిముక్తము అంటే విడిచిపెట్టబడనిది. అనిశంబు మన చేత అవిముక్తముగుగాన అవిముక్తమును పేరు అచల వదవే. ఎప్పుడూ మనం ఈ క్షేత్రం విడిచిపెట్టం కనుక దీనికి అవిముక్తము అని పేరు. ఇక్కడ చచ్చిన తర్వాత ఎవడన్నా నా దగ్గరికి వస్తాడు కనుక దీనికి మహాశ్మశానం అని పేరు. నేను ఇక్కడ ఉన్నవాడికి నన్ను నమ్మితే ఆనందం ఇస్తాను, నమ్మకపోతే దుఃఖం ఇస్తాను. కాబట్టి దీనికి ఆనందకాననము అనగా నమ్మువారికి ఆనందమిచ్చే అడవి, నమ్మని వాడికి దుఃఖమిచ్చే అడవి అని పేరు. ఆనందకాననం అంటే అట్లా ఆనందం ఇస్తాను కనుక ఆనందకాననము అన్నారు దీనిని. ఇక్కడ మోక్షం కొట్లో శనగపప్పు అమ్మినట్టు అమ్ముతారట. ఇక్కడ భక్తితో నివసించిన వాడికి ముక్తి అంత తేలిక వస్తుంది. అందుకని మోక్షమిచ్చే అంగడి అన్నది. ఆ రోజుల్లో శనగపప్పు అంత తేలిక ఎలా అమ్మారో మోక్షం అలా అమ్ముతారన్నాడు. మోక్షమిచ్చే విపణి వీధి అంగడి అని పురాణాల్లో కాశీఖండంలో అద్భుతంగా రాశారు ఈ కాశీ మహిమని వర్ణిస్తూ. అయినప్పటికీ ఇంత ముక్తి క్షేత్రం ఈశ్వరాదేశము లేకపోతే ఎవడు అడుగు పెట్టలేడు. ఈశ్వరుడు యొక్క ఆదేశము లేనిదే ఇక్కడికి అడుగు పెడితే వాడిని ఇక్కడ ఉండనివ్వడు. దీని వెనకాతలు ఒక రెండు అద్భుత కథలు చెప్పాలి. ఈశ్వరుడు ఎప్పుడు రాణిస్తాడు మిమ్మల్ని చెప్పండి. మనలో నిజమైన భక్తి ఉంటే, దురహంకారం లేకపోతే, గురుభక్తి ఉంటే ఇక్కడ మీరు ఉండగలుగుతారు, లేదా పొడరాని పాట్లు పడేలా చేస్తాడు ఆయన. ఇక్కడ ఒక గొప్ప కథ చెప్పాలి. ఇక్కడ శ్రద్ధగా వినవలసిన గొప్ప కథ ఉన్నది. ఒకప్పుడు ద్వారకానగరంలో, భాగవతం దశమస్కంధంలోని గొప్ప కథ, ద్వారకానగరంలో కృష్ణుడి కొడుకులు సాంబుడు మొదలైన వాళ్ళు బంతి ఆడుకుంటున్నారు. అది బంగారపు బంతి. ఇంతలో సాంబుడు బంతి బలంగా విసిరాడు. ఆ బంతి అక్కడ ఉన్న ఒక పాడుబడిపోయిన బావిలో పడిపోయింది. ఆ బావిలో నీళ్లు లేవు, బంతి అందులో పడిపోయింది. ఈ పిల్లలు వచ్చారు ఆ బావిలోకి, మెడకి తాడు కట్టుకుని ఒకటి దిగాడు. బంతి తీద్దాం చూస్తే బంతి పక్కన ఒక పెద్ద ఊసర వెల్లు ఉంది, రంగులు మారుస్తున్న ఊసర వెల్లి. ఈ ఊసర వెల్లిని వాడి చేత్తో తీసి ఆ తర్వాత అడుగునున్న బంతి తీద్దాం అనుకున్నట్ట. ఈ బంతిని అది గట్టిగా పట్టుకుందిలేండి, అందుకని దాన్ని తీయాలనుకున్నాడు. అస్సలు ఎంత ప్రయత్నించినా ఈ మాత్రం ఉన్న ఊసర వెల్లిని ఎత్తలేకపోయాడు. ఓసి ఊసర వెల్లి ఉన్నది ఎంత నువ్వు, అయినా నేను ఎత్తలేకపోతున్నాను అనుకుని, ఒరే తాళ్ళు మోకుతాళ్ళు ఇందులోకి వేయండి అన్నట్ట. వాళ్ళంతా మోకులు వేశారు. ఆ మోకులతో ఊసర వెల్లిని కాళ్ళకు కట్టేశాడు. ఇప్పుడు తాను కూడా బయటకు వచ్చి అందరం కలిసి ఆ లోపల ఉన్న ఊసర వెల్లిని లాగుదాం అన్నట్ట. ఇంతంత తాళ్లతోటి ఊసర వెల్లి కాళ్ళు కట్టి వీళ్ళు పైకి వచ్చి ఎంత ప్రయత్నించినా ఊసర వెల్లి ఇంత కదలలేదు. ఉడుము పట్టు పట్టేసింది అది కింద, కదలడం లేదు. దాంతో వాళ్ళు తెల్లబోయారు. మొత్తం ద్వారకానగరంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చారు. ఎంత ప్రయత్నించినా ఆఖరి బలరాముడు వచ్చినా కదలలేదు, బలరాముడు వచ్చినా కదలలేదు. ఇంతలో ఆఖరి కృష్ణుడు నవ్వుతూ వచ్చి ఏమిటి అంటే, ఈ లోపల ఉన్న ఊసర వెళ్ళి కదలటం లేదు స్వామి అన్నారు అందరూ. వెంటనే కృష్ణుడు, ఎడమ చెయ్యి పెంచి నూతిలోకి పెట్టి ఆ ఎడమ చేత్తో ఓసర వేలని ఇలా పట్టుకుని ఏదో పువ్వుల దండ ఎత్తినంత తేలికగా, పువ్వుల దండెందుకు ఒక పువ్వు ఎత్తినంత తేలికగా ఎత్తి ఒడ్డు మీద వారేశాడు. వెంటనే ఒడ్డు మీద పడగానే అందమైన బంగారపు రంగులో ఉన్న ఒక మహారాజుగా మారిపోయింది ఆ ఓసరవెల్లి. ఆ ఓసరవెల్లి మంచి కిరీటంతో కృష్ణుడి కంటే చాలా పొడుగ్గా ఉన్న ఒక పురుషుడిగా మారిపోయింది. అన్నీ తెలిసిన కృష్ణుడు ఏమి ఎరగనట్టుగా, మహాత్మా ఇంత గొప్పవాడివి, ఏమిటి నీకు ఈ ఓసరవెల్లి రూపం, ఎందుకు ఈ కర్మ నీకు అన్నాడు. కృష్ణ నీకు తెలియందేముంది, అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. ఏను ఇక్ష్వాకు తనూజుడం నృగుడు నా నేపారుగు స్వామి, నేను ఇక్ష్వాకు మహారాజు కొడుకుని. ఒకసారి వినండి మీరు, ఆయన ఇక్ష్వాకు మహారాజు కొడుకు, సూర్యుడు కొడుకు వైవస్వతుడు, వైవస్వతుడు కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు 10 మంది కొడుకులు. ఆ 10 మంది కొడుకుల్లో ఒక ఆయన నృగుడు, ఇంకొక ఆయనేమో మాంధాత, ఇదిగో మరొక ఆయన పేరు శర్యాతి మహారాజు అంటే సుకన్య యొక్క తండ్రి, ఇంకొక ఆయన ముచుకుందుడు, కాలయవ నుండి కాల్చి బూడి చేసిన వాడు. వీళ్ళంతా ఇక్ష్వాకు మహారాజు కొడుకులు. అందులో నా పేరు నృగుడు. నేను చాలా కాలం పాటు గుర్జర దేశాన్ని పరిపాలించాను, అంటే ఇప్పుడు గుజరాత్ అన్నమాట. మా నాన్న ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాంతం ఇచ్చాడు, నాకు ఆ ప్రాంతం ఇచ్చాడు. నాకు బ్రాహ్మణులన్నా గురువులన్నా భక్తి, దానం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. ఇక్కడ రాశారండి పోతర గారు తెలుగులో ఒక పద్యం, నన్ను నేను పొగుడుకోకూడదు, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో చెబుతున్నాను అన్నాడు ఆయన. పల్లుకుల్ల తన్ను తా బొగడ పాతక మందురటుండిగాన తారల లెక్కగాగా శిఖతాతటి లెక్క వారి ముగ్ధారల లెక్క. కృష్ణ ఆత్మస్థుతి చేసుకోవటం మహాపాపం, కానీ నేను చెప్పకపోతే మీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. నాకు గోదానం అంటే ఇష్టం. ప్రపంచంలో ఉన్న పండితులందరినీ మా నగరానికి పిలిపించాను, ఆవులన్నిటినీ మందగా తెప్పించాను. నేను రోజుకి 10-5 చొప్పున ఒక్కొక్కడికి దానం ఇచ్చాను. కనీసం రోజుకు 10,000 బ్రాహ్మణులు పండితులు మా నగరానికి వచ్చేవారు. వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి 1, ఒక్కొక్కడికి 5, ఒక్కొక్కడికి 10 వాళ్ళ పాండిత్యాన్ని బట్టి దానం చేసేవాడిని. మళ్ళీ దానం చేసేటప్పుడు కేవలం ఆవు ఇస్తే ఆ తర్వాత వాడు పోషించలేక చావు అవుతుంది చాలా చోట్ల. కాబట్టి ఆవు పోషణకి 1-3 సరిపడా ధనం ఇచ్చేవాడిని. కొమ్ములకి బంగారపు తొడుగులు, కాళ్ళకి బంగారపు గిట్టలు కూడా పెట్టి దానం చేసేవాడిని. మళ్ళీ ఎవడన్నా వచ్చి అయ్యా ఆవును పోషించలేకపోతున్నావు అంటే మళ్ళీ వాళ్ళకి కావలసిన డబ్బు ఇచ్చేవాడిని. ఇలా నేను చేసిన గోవులు ఎన్నున్నాయి అంటే తారల లెక్కగా, ఆకాశంలో నక్షత్రాలైనా లెక్కెట్టచ్చు, నేను చేసిన గోదానాలు లెక్కెట్టలేవు. నేల మీద వాహనం వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి పైకి లేస్తుంది, అప్పుడు ఆ ధూళి కణాలు డస్ట్ పార్టికల్స్ ఉంటాయే అవి కూడా లెక్క పెట్టచ్చు, కానీ నేను చేసిన గోదానాలు లెక్కెట్టలేరు. వర్షం పడుతున్నప్పుడు వర్షపు బిందువులు, వాన నీటి బిందువులు లెక్క పెట్టవచ్చు, నేను చేసిన గోవుల దానాలు లెక్కెట్టలేరు. అంటే అన్ని గోవులు దానం చేశాను. నేను ఒక జాగ్రత్త తీసుకునేవాడిని. ప్రపంచంలో ఉన్న మంచి మంచి గోవులన్నీ కొని పట్టుకొచ్చి ఇచ్చే ముందు వాటికి ఒక ముద్ర వేసి ఇచ్చేవాడిని. ఎందుకని, మళ్ళీ ఈ గోవులు వెనక్కి తిరిగి వస్తే ప్రమాదం అని. ఒక్కరోజు మాత్రం ఒక పొరపాటు జరిగింది. ఒక రోజున కొంచెం చదువుకున్నవాడు, కోపిష్టివాడు అయిన ఒక పండితుడు మా దగ్గరకు వచ్చాడు. సమయానికి నా దగ్గర ఒకే ఒక ఆవు ఉంది, ఆవు మంచి బలమైనది, ఒక దూడ ఉన్న దానికి బాగా బలమైన పొదుగు ఉంది, కొంచెం మంకు ఆవు అది, పెంకి ఆవు, కంగారు పడే గొడ్డు అనమాట, కంగారు గొడ్డు అంటారు, దానికి ఇలా ఊపిస్తుంది అది. ఆ ఆవుని ఆయనకి దానం ఇచ్చాను. పాప ఆయన దాన్ని పట్టుకెళ్ళి ఇంట్లో కట్టుకోగానే, ఆ ఇల్లు కూడా కర్మగారి మా నగరంలోనే ఉంది, అది కట్లు దంచుకొని మళ్ళీ నా మందలో కలిసిపోయింది. ఆవు దానం ఇవ్వగానే అది మళ్ళీ తిరిగి నా మందలో కలిసింది. నేను ఆవులకి ఒక ముద్ర వేసేవాడిని కదా, కాల్చిన ముద్ర, ఆ చక్రం ముద్ర వేయలేదు దానికి. దాంతో నేను చూసుకోక ఆవు వెనక్కి తిరిగి వచ్చేస్తే దాన్ని మర్నాడు ఇంకో బ్రాహ్మడికి దానం ఇచ్చాను. ఈయన కోపిస్తాడే కర్మగారి, ఈయన పండితుడే. ఈ రెండో ఆయన ఈ గోవుని తీసుకుని దానం పుచ్చుకుని పెడుతున్నాడు. ఇంతలో ముందు ఆయన తన దొడ్లో కట్టుకుని ఆవు కనపడక, మా ఆవు అండి నిన్నే వచ్చిందండి, ఒక్క రోజులో మాయమైపోయింది, ఎవడెత్తుకుపోయాడో, మీ ఇంటికి వచ్చింది ఆవు, మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతూ వస్తుంటే ఈ రెండో రోజు రెండో ఆయన ఆవును పట్టుకెడుతున్నాడుగా ఆయన కనపడ్డాడు. వెంటనే ఈయన గొళ్ళు మండిపోయి పంచి పైకి ఎగ్గట్టి ఎవడవరా నువ్వు? నా ఆవును ఎత్తుకుపోతావా? ఈ ఆవు దూడ నాది, చదువుకున్న వాళ్ళు నువ్వు చూస్తే అన్నట్ట. దాంతో ఆయన కొళ్ళు మండిపోయింది. నేను చదువుకున్నవాడిని, అయ్యో పరాయి సొమ్ము నాకు అక్కర్లా, ఎవడన్నా పరాయి సొమ్ము నా దగ్గరికి తీసుకొచ్చిన పుచ్చుకోలేను, వాడికి వాడికి తిరిగి ఇచ్చేస్తాను. మహారాజు గారు పబ్లిక్గా అందరు ఎదురుకుండా దానధార ఇచ్చారు నాకు, ఈ ఆవు నాదన్నాడు ఈయన, ఏయి నాదన్నాడు ఈయన, ఏయి నాదన్నాడు ఆయన. ఇక ఇద్దరు తెక్కొట్టేసుకున్నారు, తిట్టేసుకున్నారు. ఇద్దరు కలిసి ఆవుని పుచ్చుకొని రాజుగారి దగ్గరకు వచ్చారు. రాజుగారికి విషయం అప్పటికి అర్థమయ్యింది. స్టాంప్ వేయకుండా మీకు ఆవు ఇచ్చానండి, కర్మగాలి ఆవు వచ్చి మందలో కలిసిపోయిందండి, ఇది నాదే పొరపాటు అని ఈ రెండు ఆయన్ని చేతులు గట్టిగా పట్టుకుని, అది ఆయనకి ఇచ్చేసాను కదండి, ఆ ఆవు ఆయనకి ఇచ్చేశారంటే నేను మీకు ఇంకొక 10,000 ఆవులు ఇస్తానన్నట్ట. కానీ అక్కడికి ఇద్దరికి తగాద వచ్చేసింది, పట్టుదల వచ్చేసింది. అందుకని ఆ పట్టుదలతో ఏమన్నాడు తెలుసా మహారాజా, 10,000 ఆవులు కాదు 100,000 ఆవులు ఇచ్చినా సరే నాకు ఈ ఆవే కావాలి, ఇస్తే ఇయ్యి లేకపోతే తీసేసుకో అన్నాడు. పాప ఈయన మళ్ళీ ముందు బ్రాహ్మడికి వేసి తిరిగాడు. బాబాబు ఆయన పట్టుదలతో ఉన్నాడండి, మీరన్నా పట్టుదల తగ్గించుకోండి, 100,000 నిజంగా మీకు ఇస్తాను నేను, అవి తీసుకుని దీన్ని వదిలేయండి అంటే నేను తక్కుతున్నానండి, నేను ఆపత్తున్న వాడినే, ఏమనుకుంటున్నావు అని కనుబొమ్మలు అవి తిప్పి నాకు ఈ ఆవే కావాలి, ఇస్తే ఇయ్యి లేకపోతే పో అన్నాడు. రాజుగారు ఈయన బతిమలాడు, బాబాబు ఈ పుణ్యుడిది అర్ధరాజ్యం ఇస్తానన్నట్టండి చివరికైనా, అర్ధరాజ్యమేనాడు కదా వ్యర్థరాజ్యం, నాకు ఈ ఆవే కావాలి. పోనీ రాజుగారికి ఇక బాధ కలిగి ఈ ముందు ఆయనకి వేసి తిరిగి, నేను అడవికి వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటాను, నా రాజ్యం ఇచ్చేస్తాను, నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఆవును వదిలేయండి బాబు, నన్ను నరకానికి పోనివ్వకండి అన్నట్ట. నీ రాజ్యం కాదు కదా, భూమి నాకు ఇచ్చిన ఆవే కావాలి, నీ ఇష్టం తేల్చుకో అన్నాడు. ఏంటో ఈ మొండి పుట్టుదల, కొంతమంది పిచ్చాళ్ళండి చిన్ని విషయాలకు కోపగించి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు. అలాంటి వాడిని ఆ ఈశ్వరుడే బాగు చేయాలి. చివరికి ఇద్దరు పట్టుదలతో నాకొద్దంటే నాకొద్దని ఆవును వదిలేసిపోయారు. ఇద్దరు ఎవరిని బతిమాలన వినలేదు. కర్మగాలి రెండోసారి దానమిచ్చి కూడా అది వెనక్కి తిరిగి వచ్చేసింది ఆవు నా దగ్గరికి. ఆ మనోవ్యథతో కొంతకాలం కుమిలిపోయాను నేను. హఠాత్తుగా ఆయువు తీరిపోయింది. ఇంతలో యమధర్మరాజు నా దగ్గరకు వచ్చాడు. మహారాజా, నీ వంటి పుణ్యాత్ముడు ఈ ప్రపంచంలో లేడు, సందేహం లేదు. అయితేనే ముందు బ్రాహ్మడికి దానం ఇచ్చావు, మళ్ళీ దాన్ని ఇంకోటికి ఇచ్చావు, పోనీ రెండోవాడు పట్టుకెళ్లకుండా నీ దగ్గరే వదిలేశాడు. ఇద్దరు బ్రాహ్మణులకి ఇచ్చి వెనక్కి తీసుకున్నావు, ఒకసారి దానం ఇచ్చి వెనక్కి అడుగుతావా? ఈ మహాపాపం నిన్ను పట్టి నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈ జబ్బు నువ్వు ముందు అనుభవిస్తావా లేక పుణ్యం అనుభవిస్తావా అన్నట్ట. పుణ్యం ఎంత ఉంది? పుణ్యం లెక్కట్లేనంత ఉంది, కానీ పాపం కూడా ఉంది. కాబట్టి ముందు పాపం అనుభవిస్తావా పుణ్యం అనుభవిస్తావా అని అడిగట్టా నృగుణ్ణి. అప్పుడు నృగుడు, నేను పుణ్యం అనుభవించాక ఈ పాపం అనుభవించలేను, ఏసీలో ఉండి ఇందులోకి రాలేను, ఇందులోంచి కావాలంటే ఏసీ రూమ్లోకి వెళ్ళగలను, కానీ కాబట్టి ముందు నరకమే అనుభవిస్తాను, పాపమే అనుభవిస్తాను అన్నట్ట. వెంటనే యమధర్మరాజు గారు యమలోకానికి తీసుకెళ్ళి కొద్ది రోజులు యమశిక్షలు వేసి పో భూలోకానికి అని కృత యుగంలో కిందకు తోసేశాడు. వచ్చి ద్వారకలో ఈ పాడుబడిన నూతిలో అప్పటి నుంచి నేను ఇలా పడున్నాను ఓసర వెళ్ళిగా. మీకు రహస్యం చెప్పనా, ఈ కథ యాజ్ ఇట్ ఈజ్గా, ఈ కథ రవ్వంత తేడా లేకుండా రామాయణంలో కూడా ఉందండి. రామాయణంలో రాముడు చెప్తాడనమాట భవిష్యత్తులో ద్వాపర యుగంలో విముక్తి అని. భాగవతంలో ఎలాగో ఉంటుంది అంటే, ఈ కథను ఇన్నిసార్లు ఇన్ని పురాణాల్లో ఇటు రామాయణం ఇటు భాగవతం ఇటు కాశీఖండం అన్నింటిలో ఎందుకు రాశారంటే మనలాంటి కొంతమంది ప్రబుద్ధులకి కనువిప్పు కలగజేయడానికి. వెంటనే ఆయన పాపం వచ్చి ఓసరివెలిగా పడిపోయాడు. పడిపోతున్నప్పుడు నాకు ఎప్పుడండి విముక్తి అన్నట్ట. నువ్వు ఇక్ష్వాకు వంశస్థుడివి, తెలియక చేసినా తెలిసి చేసినా పాపం పాపమే, నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఆ నిప్పు కాలుస్తుంది. నిప్పు కదా, నేను తెలియదండి పొరపాటును ముట్టుకున్నాను అని ఆ దీపాన్ని ముట్టుకుంటే కాల్చదా మరి, అది నిప్పు. పాపం కూడా తెలిసి చేసినా తెలియక చేసినా క్షణికోద్రేకంతో చేసినా లేక ఆలోచించి చేసినా పాపం పాపమే, శాపం అవుతుంది. అందుకే తొందరపడి ఎప్పుడు ఒట్లు పెట్టుకోకూడదు. డబ్బులు వచ్చే రోజుల్లో నాకెందుకమ్మా డబ్బులు ఇస్తున్నావు అంటే ఆ తర్వాత డబ్బులు వచ్చి పడతాయి. అందుకని ఎప్పుడు అనుక్షణం మన నాలుకని జాగ్రత్తగా పెట్టుకోకపోతే తర్వాత ఎన్ని కష్టాలు పడతాం మనం. సరే అయ్యింది, ఏదో అయ్యింది, కింద పడిపోయాను కదా, నాకు ఎప్పుడు విముక్తి అంటే అప్పుడు యముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ మీ పవిత్ర వంశంలో పుడతాడు, రాముడే కృష్ణుడు అవుతాడు, ఆయన నిన్ను ఎడం చేత్తో పట్టుకుని నూతిలోంచి బయటికి తీస్తే నీ రూపం నీకు వస్తుంది అన్నాడు కృష్ణ. అదిగో ఆ నృగుణ్ణి నేను. కృతయుగం నుంచి త్రేతాయుగం ద్వాపర యుగం చివరి భాగం దాకా ఓసర వెళ్ళినై ఈ దరిద్రపు నూతిలో పూర్వజన్మ రహస్యం తెలుసుండి కూడా ఏమీ చేయలేక పురుగుల్ని తింటూ బతికాను. పురుగుల్ని తినకపోతే ఆకలి తీరదు. ఆ తొండ ఏం చేస్తుంది మరి, తొండ ముదిరి ఒసలు వెళ్ళి అవుతుంది. నాలుకతో పురుగుల్ని తిన్నప్పుడల్లా పాయసం తిన్నవాడిని, పెరుగన్నం తిన్నవాడిని, ఏం కర్మ వచ్చిందిరా అనుకుంటూ ఏడుస్తూ కృష్ణ ఎప్పుడొస్తావు అని నేను నామస్మరణం చేసుకుంటూ రెండు యుగములు అల్లాడిపోయాను. కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఇన్నాళ్ళు ఆయన ఓసరవెల్లిగా శిక్ష అనుభవించాట. ఇంకెంతకంటే ఏంటండి, ఇన్నాళ్ళకి పూర్వజన్మలో నేను చేసిన పుణ్యమో ఒకప్పుడు చేసిన గోదానమో ఫలించాయి, నువ్వు వచ్చావు నాకు అసలు రూపం వచ్చింది అని రెండు చేతులు జోడించి నమస్కరించగా దివ్య విమానంతో యముడొచ్చి, ఇంక నాయన నీ దోషం పోయింది, ఇక నీకు భ్రష్టత లేదు, శాశ్వతంగా బ్రహ్మలోకానికి పోతావు అని బ్రహ్మలోకానికి పంపాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఈ లోపు అనుభవించద్దు. అప్పుడు కృష్ణుడు ఆయన్ని మృగమహారాజు గారిని విమానం ఎక్కించి పైకి పంపించేసి ఆ తర్వాత ఏమన్నాడు చూశారా, ఇక్కడ పోతన గారు రాసిన పద్యం ఉంటుందన్నమాట, అద్భుతమైన పద్యం. తెలియక అమాయకంగా ఒక ఆవు వెనక్కి వస్తే దాన్ని వెనక్కి తీసుకుంటేనే ఈ మహారాజు ఇంత శిక్ష అనుభవించాడే, అటువంటి మహాత్ములకి ఇచ్చి వెనక్కి తీసుకుంటే దానికి వచ్చే నరకం ఏమిటో ఒకసారి ఆలోచించండి. అసలు తెలిసి కానీ తెలియక కానీ మహాత్ముల యొక్క సొమ్ము స్వీకరించకూడదు. విషము విషము బ్రహ్మస్వంబు విషము చెప్పుమా, ఇది కృష్ణుడు చెప్పిన పద్యం. విషము తాగిన వాడిని ఒక్కడనే చంపుతుంది, వెంటనే చంపుతుంది, కానీ బ్రాహ్మడి సొమ్ము, ఆ వెనక్కి తీసుకున్న సొమ్ము మొత్తం యుగయుగాలుగా వంశాన్ని నాశనం చేస్తుంది. అందువల్లే కాశీలో శాశ్వత నివాసం కావాలంటే ముందు ఇలా పరద్రవ్యాపహరణం చెయ్యకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉండాలి. మనం మర్చిపోతామేమో, ఏమో రేపు పొద్దున్న ఇస్తామని ఇవ్వకపోతే దీనికోసం ఇంత గురువులు కూడా జన్మెత్తాలి, మళ్ళీ ఏం రఘుడ్రుగుడు లాంటి యక్ష్వాకువు కొడుకే జన్మెత్తితే మనలాంటి వాళ్ళని జన్మెత్తకుండా ఉంటామా? ఏం మన మహాత్ములు ఏం కాదు, ఈ యుగంలో బతుకుతున్న మానవులు ఏదో ఒక దోషం లేకుండా ఉండరు. చిన్న చిన్న విషయాలకు మర్చిపోయి మనం మళ్ళీ జన్మెత్తాలి కనుక తక్షణం చేసేయాలట, మాటిస్తే మాత్రం. అందుకనే కబీర్దాస్ ఏమన్నాడు, కాళ్ళు కరేసు ఆజుకరై ఆజుకరైతో అబ్బు పల్లమే పరలయ హోయగి బహురికరోగే కబ్బు, కల్కాకాం ఆజీకరో రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి, ఆస్కాకాం అభీకరో ఇవాళ చేయాలనుకున్న పని ఇప్పుడే చేసి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఒక క్షణంలో ప్రళయం రావచ్చు, నువ్వు ఉండకపోవచ్చు, కాబట్టి చేస్తానంటే ఆన్ ది స్పాట్ చేసేయి, లేదా నోరు మూసుకొచ్చాడే. అంటే కాశీ అలా మాట నిలబెట్టుకున్న పుణ్యాత్ముల్ని ఉండనిస్తుంది. ఈ కాశీ సత్యక్షేత్రం, ధర్మక్షేత్రం. అందుకే మహానుభావుడు హరిశ్చంద్రుడు సత్యం ధర్మం మీద నా మనస్సు నిలబడాలి అని కోరుకున్నాడు ఆయన. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే సంపూర్ణ గురు కటాక్షం ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ ఈ లక్షణములు వస్తాయి, వస్తేనే ఇక్కడ ఉండగలుగుతారు. ఇక్కడ ఇల్లు కొనుక్కుని ఉండగలుగుతున్న వీళ్ళందరికీ ఎంత భక్తం మీకేం తెలుసండి, ప్రాణం ఇచ్చేస్తారు అటువంటి శిష్యులు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారు, ఈశ్వరానుగ్రహం వల్ల ఇక్కడ ఉండగలుగుతున్నారు. శంకరాచార్యుడు సుస్పష్టంగా చెప్పాడు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు పాదపద్మముల మీద కఠోర భక్తి ఉండాలి. మాట ఇవ్వగలుగుతాడు గురువు తలుచుకుంటే, ఆట ఇవ్వగలుగుతాడు, పాట ఇవ్వగలుగుతాడు, ఏదైనా ఇవ్వగలుగుతాడండి గురువు. ఎందుకంటే గురువులో లేదట, గురువు భక్తిలో ఉంది కాశక్తి. ఈశ్వరాదేశంతో సమస్త సద్గుణములు కలిగి మానవుడు ఇక్కడ అడుగు పెట్టాలి. అలా అడుగు పెట్టాలంటే గురుభక్తి ఎంత గొప్పది. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా చచ్చాక మన ఎముకలు కూడా ఇక్కడికి రావు అని కుమారస్వామి అగస్త్యునికి ఒక గొప్ప కథ చెప్పాడు. ఇక్కడ ఒకప్పుడు సేతువు దగ్గర రామేశ్వరం దగ్గర, అప్పటికి రామేశ్వరం లేదు, కేవలం దక్షిణ సముద్రం అనే పిలిచేవారు దానిని. ఎందుకంటే ఇది కృతయుగంలో జరిగిన కథ, రాముడు త్రేతాయుగంలో వచ్చాడు, అందుకని ఆ ప్రాంతాన్ని మనకు గుర్తు తెలియడం కోసం సేతు ప్రాంతము అని వ్యాసుడు రాశాడు. ఎందుకంటే వ్యాసుడు ద్వాపరయుగం వాడు, అందుకని మనలాంటి వాళ్ళకు గుర్తుండడం కోసమని సేతు ప్రాంతం అని రాశాడు. తప్ప ఆనాటికి ఇంకా సేతువు లేదు, కేవలం దక్షిణ సముద్ర తీరం. ఆ సముద్ర తీరంలో ఒక కేకారణ్యం ఉన్నది. ఆ కేకారణ్యంలో ఓ మంచి వైశ్యుడు ఉన్నాడు, వాణి వణిజులు అంటారు. వైశ్యుల్లో చాలా రకాల శాఖలు ఉండేవి ఆ రోజుల్లో. అందులో ఆయన ఒకడు, అంటే వీళ్ళు ఎక్కువగా రత్నాలతో వ్యాపారాలు చేసేవారు, రత్నాలు బంగారంతో వ్యాపారం చేసేవారు. 14 కోట్లు బంగారమును కుండంలో పెట్టి ఇంట్లో పాతి పెట్టి పైన పడగెత్తేట. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కోటికి పడగెత్తుట అని ఒక సామెత ఉంది కదా. పూర్వకాలంలో ఇప్పటికి మళ్ళీ ఈ బ్యాంకులు కావు కదా, ఇళ్లలో వాళ్ళకు ఉపయోగపడటం కోసం ఒక కోటి బంగారు నాణ్యములు. మళ్ళీ బంగారు నాణ్యం అంటే ఎంతో తెలుసా, మినిమం 12 గ్రాములు లేదా 20 గ్రాములు ఉండాలంటే 12 నుంచి 20 గ్రాముల మధ్యలో ఉన్న బంగారాన్ని ఒక పోత కోసి నాణ్యంగా తయారు చేస్తారు. మినిమం 8 గ్రాములు ఉండాలి, 12, మ్యాక్సిమం 20, 12 నుంచి 20 మధ్యలో ఉండాలి గ్రాములు. అటువంటి నాణ్యములు 1 కోటి తయారయ్యాక వాటిని మంచి కుండలో అయితే పాడబోవట, అటువంటి కుండలో పెట్టి దానికి మూతి కట్టి దొడ్లో బాగా లోతుగా గొయ్యి తవ్వి, ఆ గొయ్యి కనీసం 12 అడుగులు లోతు తవ్వి అందులో పాతి పెట్టి ఆ పై పూడ్చి పైన ఒక నాగేంద్రుడి పడగని పెట్టేవారు. అంటే ఈ పడక కింద ఎప్పుడైనా తవ్వితే మనకి ఇంట్లో వాళ్ళ ద్వారా 1 కోటి నాణ్యాలు లభిస్తాయని పిల్లలకి తెలియాలి. అందుకని 1 కోటి నాణ్యములు దాచి దాని మీద జంట పాములు పెట్టేవారు కనుక కోటికి పడగ ఎత్తుట అనేవారు. ఇది కోటికి పడగట్టడం. ఇలాంటి కోట్లు 14 దాచి అక్కడి ఇంట్లోనూ 14 కోట్ల నాణ్యములు అడుగున దాచి పడగెత్తాడు ఆయన. అంత కోటీశ్వరుడు, మహానుభావుడే, ఎంత ధనవంతుడో అంత దాత. ఆయనకు ఒక్కతే కూతురు, చిన్నప్పుడే భారీపోయింది. అందుకని ఆయన తన ఐశ్వర్యం అంతా మంచి కార్యాలకు వినియోగించేవాడు. ఎంతమంది ఉంటారు ధనాన్ని మంచి కార్యాలకు వినియోగించేవాడు? కొద్దిమంది ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, అటువంటి వాళ్ళకి భగవంతుడు మంచి సద్బుద్ధి ఇస్తాడు. ఉన్నారు కాబట్టి దేశం ఇంకెలా ఉందండి, ఎందరో మహాత్ములు అందరికీ సుఖం కలుగుతాక. అందులో ఎందుకు చెప్తున్నానంటే ఆ మహాత్ముట్ట, ఆ వైశ్యోత్తముడు, అది అడవిలో ఉన్న గ్రామంలో ఉండేవాడు ఆయన. వ్యాపారం అంటే అన్ని చోట్ల చేసినా ఆయన ఉండేదేమో ఒక అడవి, అడవిలో ఒక కుగ్రామం. ఆ కుగ్రామంలో ఎంత చేసి జనం 400-500 మంది కంటే ఉండరు. ఈ 400-500 మంది ఊళ్ళకి వెళ్ళలేరు, పట్టణాలకు వెళ్ళలేరు, వీళ్ళకి కాలక్షేపం ఉండదు. వీళ్ళందరినీ బాగు చేయాలనుకున్నాడు ఆయన. అందుకని ఊళ్ళో శివాలయం కట్టించాడు సొంత ఖర్చుతో, ఒక్క పైసా డొనేషన్ అడగకుండా.